ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 84 శ్లోకం 18. అథాపి కాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్వం ఖల నిగ్రహాయ చ స్వలీలయా వేద పథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుష పరో భవాన్. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయా చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తాత్పర్యము, ఆయనను నీ భక్తులను రక్షించి దుష్టులను దండించుటకు నీవు తగిన సమయములందు విశుద్ధ సత్వగుణమయ రూపమును ధరింతువు. దేవదేవుడవు, వర్ణాశ్రమ ధర్మమునకు ఆత్మైన వాడు అగు నీవు. ఆ విధముగా నీ లీలచే సనాతన వేదపథమును పోషించదువు. ఈ వాక్యాలు గొప్ప గొప్ప యోగ పుంగవులు ఈ సమంత పంచకం దగ్గర ఈ సూర్యగ్రహణమునకు అందరూ ఇక్కడ గుమికూడినారు. ఇక్కడికి వచ్చేసి సూర్యగ్రహణాన్ని ఇక్కడందరూ కురుక్షేత్రంకి దగ్గరగా సమంత పంచకం దగ్గర అందరూ గుమికూడి దీన్ని ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నప్పుడు మొత్తం ఇక్కడ భగవంతుడు కృష్ణ బలరాములు, ఆ తర్వాత కృష్ణ బలరాములు వచ్చినందుకు మొత్తం కృష్ణ బలరాములు ద్వారకావాసులతో పాటు వచ్చారు. కృష్ణ బలరాములు వచ్చినందుకు మొత్తం ఈ బృందావన వాసులు బ్రజవాసులందరూ నంద యశోదలు, ఆ తర్వాత బ్రజవాసులు గోపికలు గోపవాలరు, ఆ తర్వాత అనేక గొప్ప గొప్ప మునీంద్రులు యోగులు వీళ్ళందరూ వచ్చారన్నమాట. అక్కడ ఈ భగవంతుని యొక్క రాణులతో ద్రౌపది కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళు నిష్క్రమించి ఆ తర్వాత వీళ్ళు ముందుకు పోయే సమయంలో అక్కడ మునీంద్రులు వస్తారు. కృష్ణ బలరాములు వాళ్ళని కీర్తిస్తారన్నట్టు, కృష్ణ బలరాములు దర్శనం చేసుకుందని చెప్పేసి వీళ్ళు మునీంద్రులు వస్తారు. వీళ్ళు మునులు యోగులు వచ్చినప్పుడు భగవంతుడు మొదటగా వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించి ఆసీనంలో కూర్చోబెట్టి వాళ్ళకి పాదపూజ చేసి సత్కరించి వాళ్ళకి త్రాగడానికి నీళ్లు అన్నీ బాగా మంచిగా వాళ్ళని సత్కరించిన తర్వాత వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నాడు. ఆహా, మా భాగ్యం ఎంత గొప్పది, మేము సామాన్య మానవులము, అల్ప తపస్సు చేసిన వాళ్ళము, అయినప్పటికీ కూడా మాకు గొప్ప గొప్ప మునుల యొక్క దర్శనం మాకు కలుగుతోంది. గొప్ప గొప్ప దేవతలకు సైతం మునులను దర్శన భాగ్యం చాలా దుర్లభం, వాళ్ళకి చాలా అతి దుర్లభంగా దొరికేది. కానీ మా వంటి మానవ మాత్రులకు ఈ మీ వంటి గొప్ప యోగుల యొక్క స్పర్శ తగులుతుంది. మాకు మిమ్మల్ని స్పర్శ భాగ్యం తగులుతుంది, మీకు సేవించే భాగ్యం కలుగుతుంది. మేమంతా గొప్ప వాళ్ళము, మామూలుగా అల్ప తపస్సు కలవాళ్ళు, అల్ప పుణ్యం కలవాళ్ళం. మేము కేవలం భగవంతుని యొక్క భగవంతునిమే కాదు దేవతల యొక్క మందిరాల్లో దర్శనం చేసుకుంటాము, ఆ తర్వాత పుణ్యనదుల్లో స్నానం చేస్తాము. వీటి చేతిలో వీటి ఇవి కార్యక్రమాలు, ఈ పుణ్య కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ ఎన్నో అనేక జన్మల తర్వాత పవిత్రం చెంది పవిత్రతను సంపాదించుకోగలం. కానీ అటువంటి జన్మ జన్మలతో సంపాదించుకునే పుణ్యము కేవలం మీ దర్శన భాగ్యంతోనే మాకు ఇన్ని జన్మల యొక్క ఫలితం, పుణ్యఫలం మాకు కలుగుతోంది అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. నరోత్తమ దాస్ ఠాకూర్లు కూడా కీర్తన చెప్తారు, దర్శనే పవిత్ర కొరవు ఏతో మారగును. కేవలం దర్శనం మాత్రం చేతనే ఆ వైష్ణవుల యొక్క, పరమ వైష్ణవుల యొక్క దర్శనం చేతనే మన హృదయం శుద్ధిపడుతుంది. మనం హృదయం శుద్ధిపడి మన భగవద్ధామంకి పోగలము అనేటటువంటి ఒక చిన్న ఆశ, లేదా పవిత్రం కాగలము, భగవద్ధామం చేరగలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయానికి మొదటి మెట్టుగా తయారవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇంకో భక్తివినోద్ ఠాకూర్ రాసిన ఇంకొక శ్లోక ఇది, ఏకాదశి కీర్తన ఉంది, ఆ కీర్తన ఏమది, ఏకాదశి మాధవ తిథి. కేవలము అనేక భక్తి వినోద్ ఠాకూర్ కీర్తన సంథింగ్, అది మర్చిపోయాను. సో ఇక్కడ వైష్ణవుల యొక్క దర్శనం చేతనే మనం పవిత్రం చెందుతున్నామని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ వాళ్ళని ఈ విధంగా కీర్తించిన తర్వాత ఈ మునీంద్రులందరికీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిగింది. మేము దేవదేవుని యొక్క దర్శనార్థం మేము వచ్చాము, కానీ దేవదేవుడు మమ్మల్ని కీర్తిస్తున్నాడు, ఇదేంటి విచిత్రం అని చెప్పేసి ఒకసారి కొంచెం ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురయ్యారు. అయితే అప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు, ఇది కేవలం జనసామాన్యంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఒక సంఘంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను, ఉన్నత పురుషులను వీళ్ళని ఏ విధంగా కీర్తించాలి, ఏ విధంగా సత్కరించాలి, వాళ్ళనితో ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్పేసి ఒక ప్రమాణాన్ని ఏర్పరుస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు దాన్ని ఆ విధంగా స్వీకరించి భగవంతుని ఇక్కడ తిరిగి గ్లోరిఫై చేస్తున్నారు అన్నట్టు. ఆ శ్లోకాల్లో ఈరోజు శ్లోకము, దీని ముందు శ్లోకము, నాలుగైదు శ్లోకాల నుంచి భగవంతుని, మునీంద్రులు భగవంతుని కీర్తిస్తున్నారు. నిజముగా భగవాను యొక్క మనుష్య లీలలు కేవలం నటింపు మాత్రమే. భూమి వివిధ వికారములలో పలు రూపములను నామములను పొందే రీతిగా కేవలం అతడే అవలీలగా బద్ధుడు కాకుండగానే తన నుండి వైవిధ్యపూర్ణముగా సృష్టిని వర్తింపజేసి పోషించి తిరిగి దానిని లయింపజేస్తున్నాడు. అయినను నీ భక్తులను రక్షించి దుష్టులను దండించుటకు నీవు తగిన సమయములందు విశుద్ధ సత్వగుణమయ రూపములను ధరింతువు. దేవదేవుడువు, వర్ణాశ్రమ ధర్మమునకు ఆత్మయైన వాడువు అగు నీవు. ఆ విధముగా నీ లీలచే సనాతన వేదపథమును పోషించదు. ఈ శ్లోకంలో జనరల్గా ఇప్పుడు మీ ఇప్పుడు కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది సిడీస్ వస్తుంటాయి, సిడీస్లో రకరకాల కంటెంట్ వస్తుంటుంది, దాన్ని సిడీ లాక్ చేస్తారు. లాక్ చేసినప్పటికీ లాక్ ఎవరు చేస్తారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ లాక్ చేస్తారు. సో ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, దాన్ని బ్రేక్ చేస్తారు, రిపర్స్ వచ్చేసినాయి, సిడీ రిప్ చేస్తారు. సో ఇవి మార్కెట్లో చూస్తే రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, దాన్ని రకరకాల క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మంచి డీకోడర్ అయితే మొత్తం కంటెంట్ వచ్చేస్తుంది. యావరేజ్ డీకోడర్ ఉందనుకోండి, ఏదో కొంత 50% 60% వస్తుంది, తర్వాత క్రాక్ చేయలేక ఆగిపోతుంది. ఇంకొన్ని మామూలు ఏమి పరిజ్ఞానం తెలియని వాళ్ళు దాన్ని అసలు ఏం బ్రేక్ చేయలేరు, అట్లా ఉండిపోతుంది. సో ఈ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఇది ఒక మొత్తం అంతా లాక్ చేయబడినటువంటి కంటెంట్ అన్నట్టు. సో ఇప్పుడు నేను క్లాస్ ప్రారంభించినందుకు కూడా చాలా నేను చాలా నర్వస్గా ఉన్నాను. నాకు దీని నుంచి సారాంశం చెప్పగలిగేటటువంటి ధైర్యం అయితే లేదు ఇప్పుడు, కాబట్టి స్టిల్ ఐ ఆమ్ అటెంప్టింగ్ అన్నట్టు. అంటే ఎంత పవర్ఫుల్ డీకోడర్, భగవంతునికి ఎంత శరణాగతి పొందితే ఈ శ్లోకం నుంచి అంత కంటెంట్ తీసుకునేసి మనం భగవంతుని కీర్తించుకోగలం. శరణాగతి లేకుండా కేవలం క్లాస్ ఇచ్చి నేను నలుగురిని ఇంప్రెస్ చేసి నాలుగు క్లాప్స్ తీసుకుందాం అనుకుంటే దీని నుంచి ఏం కంటెంట్ మనం అర్థం చేసుకోలేమన్నట్టు. సో ఆ విధంగా భగవంతుడు రాధవగోవింద దయ వలన నేను వినింది అర్థం చేసుకోగలిగింది నేను వివరిస్తాను. సో ఈ ట్రాన్స్లేషన్ ఇంకొకసారి చదువుతాం. అయినను నీ భక్తులను రక్షించి దుష్టులను దండించుటకు నీవు తగిన సమయములందు విశుద్ధ సత్వగుణమయ రూపములను ధరింతువు. దేవదేవుడు వర్ణాశ్రమ ధర్మములకు ఆత్మ అయిన వాడువు. అగు నీవు ఆ విధముగా నీ లీలచే సనాతన వేదపథమును పోషించదు. ఇక్కడ నేను అనలైజ్ చేసింది, నాకు నేను గ్రహించింది దీంట్లో మూడు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, భక్తులను రక్షించి దుష్టులను దండించడానికి నీవు అవతారం ధరిస్తున్నావు. రెండవది వచ్చేసి నీవు వర్ణాశ్రమ ధర్మానికి ఆత్మ అయినవాడువి. మూడవది వచ్చేసి నీ లీలచే సనాతన వేదపథమును పోషించదు. నీవు లీలలు చేస్తూ సనాతన ధర్మాన్ని నీవు పోషిస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధమైన విషయాలు అన్నట్టు. భగవంతుడు దివ్యమైన వాడు, అంటే ఈ త్రిగుణాలకి లోబడిన వాడు. అయినప్పటికీ అతను ఒక భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, మళ్ళీ దాని లోపలికి ఎంటర్ అవుతున్నాడు. ఈ భౌతిక ప్రపంచం సంపూర్ణంగా త్రిగుణాత్మకమైనది. భగవంతుడు త్రిగుణాతీతుడు. ఈ త్రిగుణాతీతుడు ఈ త్రిగుణాల లోపలికి ఎంటర్ అవుతున్నాడు. దేనికి? దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకు. ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మానికి ఆత్మ అయినవాడు. వర్ణాశ్రమ ధర్మం వచ్చేసి అది దివ్యమైనదా భౌతికమైనదా? వర్ణాశ్రమ ధర్మం వచ్చేసి త్రిగుణాత్మకమే, సత్వగుణము రజోగుణము తమోగుణంతో నిండి ఉండేది. ఈ త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుడు ఈ వర్ణాశ్రమం, త్రిగుణాత్మకమైన వర్ణాశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేయడమే నీ యొక్క గోల్ భగవంతుడా అని చెప్పేసి ఇక్కడ మునీంద్రులందరూ వివరిస్తున్నారు. ఆ తర్వాత నీ భౌతిక ప్రపంచంలో అవతరించి నీవు రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని నీవు ఈ విధంగా కొనసాగిస్తున్నావు, నీవు మెయింటైన్ చేస్తున్నావు, పోషిస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నారు. భగవంతుడు తప్పకుండా దివ్యమైన వాడే. ఒక భౌతిక వ్యక్తిని తీసుకుందాం. భౌతిక వ్యక్తి మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మెటీరియల్ వరల్డ్లో. కొంతమంది జస్ట్ చాలా చాలా హార్డ్ స్ట్రగుల్తో స్టార్ట్ చేస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు చాలామంది ఇండస్ట్రియలిస్ట్స్. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు అందరూ ఒకప్పుడు ఏమి ఒక్కలు ఇంటింటికి వెళ్ళి దంచేవాళ్ళు, ఇప్పుడు పెద్ద ఒక్కపొడి ఫ్యాక్టరీని సంపాదించి బిలియన్స్ ఆఫ్ రూపీస్కి అధిపతులైనారన్నట్టు. ఇంటింటికి వెళ్ళి సైకిల్ పంక్చర్ వేసేవాళ్ళు, ఇప్పుడు హీరో సైకిల్ యొక్క ఇండస్ట్రియలిస్ట్, మొత్తం హీరో సైకిల్స్ని హీరో హోండాస్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అధిపతి అయినారన్నట్టు. ఆ తర్వాత ఇంకా రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ షేర్ మార్కెట్లని కంట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి 1,000 రూపాయలు, 1,10,000 ఇట్లా ధనాన్ని అంతా పోగు చేసి ఒక బిల్డింగ్, రెండు బిల్డింగ్స్, 4 కంపెనీలు, 10 కంపెనీస్ అన్నిటినీ వృద్ధి చేసుకునేసి తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చాలా గొప్పగా వృద్ధి చేసి ఒకరోజు సడన్గా ఒక అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్త సమయంలో అతనికుండే కంపెనీస్కి ఉండే ఇంట్లో అంతమంది సమస్త వ్యక్తులకి అందరికీ టైం బాంబ్స్ అన్ని అరేంజ్ చేసేసి ఒక్కటేసారి 4:00కి స్టార్ట్ చేసి 4:10కి అందరికీ బ్లాస్ట్ చేసేసి మొత్తం అతను తెచ్చిన సంపాదించిన డబ్బు, జనులు, బిల్డింగ్స్, నెక్స్ట్ ఇండస్ట్రీస్ అందరిని మొత్తం అంతా సర్వనాశనం చేసేసి మొత్తం అంతా బూడిద చేసేసి హ్యాపీగా కూర్చొని 6:00కి కాఫీ తాగుతుంటాడు అనుకోండి, అతను ఏమంటారా? క్రేజియస్ట్ పర్సన్ అంటారా? ఏదో డబ్బు తల్లేసినాడు తగలబెట్టేసినాడు అని అంటే ఓకే, తన పరివారాన్ని అంత తగలబెట్టేసినాడు బాంబ్లాస్ట్ చేసేసినాడంటే హ్యాపీగా 6 o'clock కూర్చునేసి నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఏం జరగలేదు ఇంతవరకు అని చెప్పేసి కాఫీ తాగితే అతను క్రేజీ పర్సన్ అంటారు. కానీ భగవంతుడిని వచ్చేసి అందరూ ట్రాన్సెండెంటల్ పర్సన్ అంటున్నారు. ఇక్కడ భగవంతుడు మెటీరియల్ వరల్డ్ని క్రియేట్ చేసినాడు, దాంట్లో మొత్తం భూమి రాపవనలో మొత్తం అష్ట మొత్తం అన్ని ధాతువుల్ని ప్రవేశపెట్టినాడు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప బిల్డింగ్స్ అన్ని తయారు చేసినాడు. ఆ తర్వాత దాంట్లో ఖనిజాలని సముద్రాలని రకరకాల ఈ మనులు మాణిక్యాలు వజ్రాలు అన్నిటినీ దాంట్లో పొందుపరిచినాడు. ఆ తర్వాత గొప్పగా దాంట్లో సనాతన ధర్మాన్ని ప్రవేశపెట్టినాడు. ఆ సత్వగుణం రజోగుణం తమోగుణంలో ఉండాలి, రజోగుణంకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణంకి రావాలి, ఆ తర్వాత విశుద్ధ సత్వానికి రావాలి, ఆ తర్వాత భగవద్ధంకి రావాలి, సనాతన ధర్మాన్ని ఏర్పరిచినాడు. ఆ తర్వాత లయం వచ్చేసరికి మొత్తం అంతటినీ నాశనం చేసేసి హ్యాపీగా అంత మింగేసి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇది అతని యొక్క వైరాగ్యానికి సూచన అన్నట్టు. సూచన అంటే వైరాగ్యానికి వైరాగ్య ప్రదర్శన. సో అటువంటి దివ్య పురుషుడు అంటే అతను క్రియేట్ చేయగలడు ప్లస్ దాని నుంచి డిటాచ్డ్గా ఉండగలడు. ఇది ఎక్స్ట్రీమ్, కొంచెం ఎగ్జాంపుల్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండొచ్చు. కానీ విషయం ఏమంటే ఇక్కడ మనం గ్రహించగలిగింది, మనం సంపాదించినటువంటి 1000 రూపాయలకి మనం డిటాచ్డ్గా ఉండలేం. మనం సంపాదించినటువంటి ఒక చిన్న బిల్డింగ్కి అది ఎట్లా సంపాదించింది? 15 ఏళ్ళు లోన్ కట్టాలి బ్యాంకులో, 20 ఏళ్ళు బ్యాంకు కట్టాలి, 30 ఇయర్స్ 40 ఇయర్స్కి జాబ్ వచ్చేస్తే ఆ తర్వాత చనిపోయే 60 ఇయర్స్ వరకు రిటైర్ అయ్యేంత వరకు లోన్ కడుతూనే ఉండాలా? అటువంటి ఇల్లుకి మనం అటాచ్ అయిపోతాం. మనం సంపాదించింది మన ఇంటికి మనం అటాచ్ అయిపోతాం. ఆ భౌతిక ప్రపంచంలోనే ఒక చిన్న ఇల్లుకి మనం ఈ విధంగా దాని నుంచి డిటాచ్ కాలేనటువంటి అంత టైట్గా మనం ఇరుక్కుపోతాం. కానీ భగవంతుడు ట్రాన్సెండెంటల్ అని ఎట్లా నిరూపిస్తామంటే, భగవంతుడు మొత్తం భౌతిక జగత్తునే సృష్టించినాడు, ఆ తర్వాత లయం చేసినప్పుడు ఏం బాధపడట్లేదు, అరే పోయిందే అని చెప్పేసి. అది ఇక్కడ భగవంతుడి నుంచి మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న లక్షణం. భగవంతుడు దేవదేవుడు ప్లస్ త్రిగుణాతీతుడు అని అంటే తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఒక విధానం అనుకోవచ్చు. ఒక ఈ విధంగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు భగవంతుని. సో ఇక్కడ భగవంతుడు త్రిగుణాతీతుడు, సత్వగుణం రజోగుణం తమోగుణం అంటే మించినవాడు. అయినప్పటికీ అతను ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఈ భౌతిక ప్రపంచం లోపలికి వస్తాడు. వచ్చేసి లీలలు చేస్తున్నాడు. లీలలు చేసినప్పుడు ఏమి, ఈ గోపబాలరు వచ్చేసి దావాగ్నులు ఇరుక్కుపోయినారు. ఇరుక్కుపోతే అరే ఆవులు ఇరుక్కుపోయినాయి, ఆవులు తగలబడిపోతాయి, గోపబాలరు తగలబడిపోతాడు అని చెప్పేసి యాంగ్జైటీ ప్రదర్శిస్తున్నాడు. భగవంతుడు త్రిగుణాతీతుడు, భయం లేనివాడు, అయినప్పటికీ అరే వీళ్ళు తగలబడిపోతారు, అది వాళ్ళు తగలబడిపోతున్నారు అని చెప్పేసి యాంగ్జైటీలో ఉన్నాడు. బ్రహ్మదేవుడి చేత ఎప్పుడైతే వీళ్ళందరూ అపహరింపబడ్డారో ఆవులను చూసేదానికి వచ్చారు, తిరిగి వచ్చేసరికి గోపబాలు లేరు. అక్కడ కొంచెం పాటి విస్మయం చెందాడు. ఆ తర్వాత దామోదర లీలలో చూస్తే మనకి ఇంకా బ్లాక్ అండ్ వైట్గా కనబడుతుంది భగవంతుని లక్షణాలన్నీ. భగవంతుడు తెల్లవారితే నిద్రలేచినాడు. తెల్లవారితే నిద్రలేచి లేయడమే ఆకలితో నిద్రలేచాడు. లేచి అమ్మ కోసం వెతుకుతున్నాడు, యశోదమ్మ కోసం. యశోద వెళ్ళేసి నాకు అర్జెంటుగా ఇప్పుడు పాలు తాపించాలి, నేను పాలు తాగాలి, నువ్వు పాలు నాకు తాపించాలి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు భగవంతుడు అయితే దేవదేవుడు అయితే అతనికి జనరల్గా ఆకలి, భగవంతుడి దేవునికి ఆకలి వేస్తుందా? ఏం స్వామి నేను మ్యాంగోస్ ఇవ్వకపోతే భగవంతుడికి ఆకలి తీరదా అని చెప్పేసి భగవంతుడు అంత విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు త్రిగుణాతీతుడే, కానీ త్రిగుణాల్లో ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. భగవంతుడికి ఆకలి ఉండదు, కానీ ఆకలి ఉన్నట్టుగా నాకు ఇప్పుడు పాలు కావాలి అని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నాడు. ఇట్లా అన్నీ విరుద్ధమైన లక్షణాలని ప్రదర్శిస్తున్నాడు భగవంతుడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం దేవదేవునికే సాధ్యం. ఎందుకంటే ఇతని ఒక యాక్టివిటీలో కొంతమందికి సేవనివ్వాలి, ఇంకో కొంతమంది మాయావాదులకి అపహాసం చేయడానికి, నిందించడానికి, భగవంతుని పైన మిగతా వాళ్ళకి ఫెయిత్ని తీసేయడానికి ఇతను ఇంకొక రీజన్ కూడా ఇవ్వాలి. సో కాబట్టి భగవంతుడు వచ్చేసి అచింత్య. అచింత్య అంటే ఇన్కన్సీవబుల్. భగవంతుడు ఊహింప సత్యం కాని వాడు, అర్థం గ్రాహ్యతీతం, భగవంతుని అర్థం చేసుకోవడానికి అతీతుడు, అటువంటి లక్షణాలు కలిగిన వాడు అన్నట్టు. సో ఈ భగవంతుడు లీలలు చేసేటప్పుడు రకరకాలైనటువంటి రాక్షసులు వస్తున్నారు, వాళ్ళనందరినీ సంహరిస్తున్నాడు. ఒకసారి ఉద్రేకంతో ఫైట్ చేస్తాడు, ఒకసారి అవలీలగా సంహరిస్తాడు, రకరకాలైనటువంటి గుణాల్లోకి ఎంటర్ అయ్యి అతను వీళ్ళందరినీ సంహరిస్తున్నాడు అన్నట్టు. సో ఈ విధంగా గుణాల లోపలికి ఎంటర్ అవుతున్నాడు. సో భగవంతుడు ఇక్కడ దామోదర లీలలో చూస్తే నిద్ర లేవగానే ఆకలితో నిద్ర లేచాడు. భగవంతుడు ఆకలేదు కానీ ఆకలి నాకు ఇప్పుడు పాలు తాపించాల్సింది, నేను తాగాల్సిందే అని చెప్పేసి యశోదమ్మకి ప్రెజర్ చేస్తున్నాడు. యశోదమ్మ పాలు ఇస్తా ఉంది, పాలు ఇచ్చేటప్పుడు మధ్యలో పాలు కొండ మీద పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. పాలు పొంగిపోతుంటే కృష్ణుని పక్కన పెట్టేసి వెళ్ళి పాలు దించడానికని వెళ్ళింది. సో కృష్ణుడు ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో, నేను తాగుతుండే పాలు సగంలో ఆగిపోయినాయి, ఆ తర్వాత మళ్ళీ నన్ను నెగ్లెక్ట్ చేసేసినా చెప్పి ఫీల్ అవగానే విపరీతమైన ఆకలి ఉంది, ఆకలి తర్వాత ఇమీడియట్గా కోపం వచ్చేసింది, నన్ను నెగ్లెక్ట్ చేసేస్తావా నీవు అని చెప్పేసి ఆ యశోద అట్లా వెళ్ళగానే వెళ్ళేసి కర్ర తీసుకునేసి మొత్తం ఉట్టి కుండలన్నీ పగలగొట్టేస్తున్నాడు. సో భగవంతుడికి ఆకలి లేదు కానీ ఆకలిన వాడిగా ప్రవర్తిస్తున్నాడు. కోపము త్రిగుణాతీతుడు, ఉద్రేకం పొందినవాడు కానీ ఇక్కడ విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ కొండలన్నీ పగలగొట్టేసి దేనికి ఈ మొత్తం అన్ని పగలగొట్టేస్తున్నాడు. ఆ తర్వాత కోతులన్నీ పిలిచినాడు, మొత్తం అన్నిటికీ వెన్న తినిపిస్తున్నాడు, మజ్జిగ తాపిస్తున్నాడు, మా కుండలంతా చిన్నాభిన్నం చేసేస్తున్నాడు, గోడౌన్ చేసేస్తున్నాడు. ఎందుకు అతని ఎట్లా ప్రవర్తిస్తున్నాడంటే ఒక ఇంద్రియం నిగ్రహం లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ జస్ట్ తాగే పాలని సగంలో ఆపేసినందుకు, కింద పెట్టేసినందుకు నాకు ఈ డిసాటిస్ఫై చేస్తావా అని చెప్పేసి కోపంతో ఒక సెన్స్ కంట్రోల్ లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ యశోదమాతకి విపరీతమైన ఇరిటేషన్ పుట్టించాలా అని చెప్పేసి మొత్తం కుండలు పగలగొట్టేసి ఆ కోతను పిలిచేసి అన్నిటికీ పెట్టేసి తినిపిస్తున్నాడు అన్నట్టు. దేవదేవుడు త్రిగుణాతీతుడు అయ్యిండి, ఇంద్రియ నిగ్రహం లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత యశోదమాత వచ్చింది. యశోదమాత వచ్చేసి ఇది ఎక్కడ పోయినాడు ఇబ్బంది అని చెప్పేసి చూస్తే అక్కడంతా కోతుల నాయస్ అంత పాలు పడుతుండేది. ఈ సౌండ్ అంతా వచ్చేసి చూస్తే అక్కడ దాక్కొని అన్నాడు. యశోదమాత వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తా ఉంది. ఇతను ఇంత చిన్నాభిన్నం చేసిన వ్యక్తి ఏమి ధైర్యంగా ఉండొచ్చు కదా, నేనే చేసింది, నన్ను సైడ్ పెట్టినావు కాబట్టి, నన్ను నెగ్లెక్ట్ చేసినావు కాబట్టి నేను నీకు ఇట్లా ఇరిటేట్ చేస్తున్నాను అని చెప్పేసి ధైర్యంగా నిలిచోవచ్చు కదా. పారిపోతున్నాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి పారిపోయేసి భయం లేదు, ఏదికి యమరాజునే భయపెట్టేటటువంటి వాడు, బ్రహ్మ ఇంద్ర దేవతలను అటువంటి వాళ్ళనే మోహానికి గురి చేయగలిగినటువంటి వాడు. తేజోవారి మృదమ్యత ముహ్యంతి యత్ సూరయ, సూర్యులందరినీ భ్రాంతికి మోహానికి గురి చేయగలిగినటువంటి వాడు ఇక్కడ యశోదేవిని చూసి పారిపోతున్నాడు. ఒక చిన్న పల్లెటూరు యువతిని చూసి, సొంత తల్లి అయితే భయం లేదు. భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి భయం నుంచి విడిపడతారు. అభయ చరణారవిందరే, భగవంతుని యొక్క పాదము హస్తము అభయ హస్తము అభయ పాదము అని చెప్పేసి అంటారు. అటువంటి హస్తము పాదాలను కలిగినటువంటి వ్యక్తి యశోదేవిని చూసి విపరీతమైన భయానికి లోనయ్యి పారిపోతున్నాడు. ఇక్కడ భయం లేనివాడు భయాన్ని అభయాన్ని ప్రసాదించేవాడు భయం భయపడి విపరీతంగా పారిపోతున్నాడు అన్నట్టు. సో ఈ విధంగా విరుద్ధమైనటువంటి లక్షణాలను ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. సో ఆ తర్వాత యశోదమాత వెనక నుంచి వచ్చి అతను పట్టుకుంది. బ్రహ్మ సంహితలో శ్లోకం ఉంది, గొప్ప గొప్ప మునుల చేత వేల వేల సంవత్సరాలు ధ్యానం చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క నఖ అగ్రాన్ని కూడా చేరలేనటువంటి గొప్ప దేవుడు గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తూ బ్రహ్మదేవుడు గ్లోరిఫై చేస్తున్నాడు. అటువంటి అన్రీచబుల్ వ్యక్తి, భగవంతుని చేరుకోలేనటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చేసి ఇమ్మీడియట్గా నాలుగు అడుగులు వేస్తానే యశోదేవి అతన్ని పట్టుకుంది అతన్ని పట్టుకునేసి బంధించేస్తుంది. భగవంతుణ్ణి ఎవరు చేరుకోలేరు, అతన్ని బంధించలేరు. అటువంటి వ్యక్తిని వచ్చేసి యశోదేవి ఇక్కడ ఇతన్ని బందీని చేసేసింది అన్నట్టు. సో ఇక్కడ భగవంతుని యొక్క లక్షణాలన్నింటినీ చూస్తే భగవంతుడు ఆకలి లేదు, అతనికి కోపం రాదు, ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత భయం లేదు, ఆ తర్వాత అతను ఎవరి చేతికి అతను బందీ కాడు, ఎవరు అతను చేరుకోలేరు, ఎవరు ఇతన్ని బంధించలేరు. ఇటువంటి లక్షణాలు అన్నిటినీ కలిగి ఉన్నవాడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసి వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టు. అటువంటి లక్షణాలను పొంది నన్ను నువ్వు బంధించవచ్చు, పట్టుకోవచ్చు, భయపెట్టచ్చు, కోపం తెప్పించవచ్చు, నన్ను ఇరిటేట్ చేయొచ్చు, అన్నిటికీ నేను లోబడతానని చెప్పేసి ఇక్కడ భగవంతుడు లీలలు చేస్తున్నాడు. సో ఇక్కడ మునులు కూడా అదే గ్లోరిఫై చేస్తున్నారు. దేవదేవుడవు, వర్ణాశ్రమ ధర్మమునకు ఆత్మ అయిన వాడవు, అగు నీవు ఆ విధంగా నీ లీలచే సనాతన వేద పథమును పోషించదవు. ఈ విధంగా నువ్వు రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని నీవు పోషిస్తున్నావు అని చెప్పేసి భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారన్నట్టు. భాగవతంలో ఇంకొక టాపిక్ ఉంది, ఈ మనవులది మనవులు అంటే బ్రహ్మ యొక్క ఒక దినంలో 14 మంది మనవులు వస్తారు. 14 మంది మనవులు వచ్చేసి వాళ్ళు ప్రతి కల్పంలో 1000 కల్పాలు ఉంటాయి. 1000 కల్పాల్లో ప్రతి ఒక్క 71 కల్పానికి ఒక్కొక్క మనవు మారుతుంటాడు. మారుతూ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వీళ్ళు, వర్ణాశ్రమ ధర్మాన్ని వీళ్ళు మెయింటైన్ చేయడం వీళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. మనం ఇంతకుముందు లీల చెప్పుకున్నట్టుగా శుద్ధ భక్తి చేస్తే భగవంతుణ్ణి మనం కైవసం చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ నిరూపితమవుతుంది దామోదర లీలలో. అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఓన్లీ డివోషనల్ పాతే పెట్టచ్చు కదా, ఈ త్రిగుణాలు ఎందుకు పెట్టించాలి, దాంట్లో వర్ణాశ్రమ ధర్మాన్ని ఎందుకు పెట్టాలి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి వస్తే సంభవామి యుగే యుగే అని చెప్పేసి రావడం దేనికి, కేవలం భక్తి మార్గమే పెట్టి అందరికీ అందరి చేత భక్తిని అభ్యసింపజేసి భగవద్ధామికి తీసుకోవచ్చు కదా. ఓన్లీ ఇక్కడ రకరకాల గుణాలని ప్రవేశపెట్టి వాళ్ళకి ఆశామోహాలను ఏర్పరిచి ఆ తర్వాత మళ్ళీ నిరాశ నిస్పృహలు చేసి ఆ తర్వాత రకరకాల జనులకు అందరికీ ఇంత ఫ్రస్ట్రేషన్కి గురి చేసి మళ్ళీ ది సనాతన ధర్మాన్ని పాటించాలి, డిటాచ్డ్గా ఉండాలని చెప్పేసి ఈ ఇటువంటి ఇదంతా కన్ఫ్యూజింగ్ సిస్టమ్ కదా. వర్ణాశ్రమ ధర్మం అనేది ఐటమ్ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేయకూడదు, డిటాచ్డ్ ఉండాలి, మొత్తం నాకు ఆఫర్ చేయాలి అని చెప్పేసి చెప్పడం. సో ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని బదులు కేవలం భక్తి యోగాన్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా. భగవంతుడు ఈ త్రిగుణాతీతుడైన వాడు త్రిగుణాలను సృష్టించినాడు దేనికి అని అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించడంలో ముఖ్య ఉద్దేశం వచ్చేసి రకరకాల గుణాల చేత ఆవరింపబడినటువంటి జనాలకు వీళ్ళు ఒక్క గుణం నుంచి ఇంకో గుణానికి, ఇంకో గుణం నుంచి ఇంకో గుణానికి, అక్కడి నుంచి శుద్ధ సత్వానికి వచ్చి ఆ తర్వాత నేరుగా నాకు భగవద్ధామికి రావచ్చు రావడానికి ఒక మంచి ఒక విధానాన్ని ఇక్కడ ఏర్పరిచినారన్నట్టు. సో ఈ విధానం ఏమి అని అంటే, ఎంత అధమ స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యక్తి కూడా ఈ వర్ణాశ్రమ విధానంలోకి వచ్చిన తర్వాత ఈ వర్ణాశ్రమ విధానంలో తన లక్షణాలను ఇంప్రూవ్ చేసుకోగలడు. అది కొన్ని జన్మలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని యుగాలు కల్పాలు పట్టచ్చు, మన డిటర్మినేషన్ పైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అట్లా రకరకాలుగా ఇప్పుడు తమో గుణంలో ఉండేవాడికి నువ్వు నేరుగా వచ్చేసి నువ్వు 16 మాలలు జపం చేయి, అర్లీ మార్నింగ్ 4 o'clock నిద్రలేయి, ఓన్లీ నైవేద్యం పెట్టిన తర్వాత నువ్వు భోజనం చేయి అని చెప్పేసి అని అంటే అట్లా ప్రవర్తించడు. మార్నింగ్ లేస్తానే బెడ్ కాఫీ కావాలా, ఆ తర్వాత పళ్ళు తొమ్మక ముందు బ్రష్ చేసేసి స్నానం చేయకుండానే కాఫీ టిఫిన్ తినేసేయాల. ఇటువంటి గుణాల్లో ఉండే వాళ్ళకి ఒక రకమైనటువంటి అర్చా విధానం ఏర్పరచబడింది. కొంతమంది అందరూ సత్వగుణంలోనే భోజనం చేయలేరు, అందరూ కాఫీ తాగి పండ్లు తిని కేవలం అన్నపానీయాలతో జీవితం గడపలేరు. వాళ్ళకి మంచి మసాలాలు, మంచి మాంసాహారంతో ఉండాలన్నట్టు. సో వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి అర్చా విధానం ఏర్పరచబడింది. సో అట్లా ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్క గుణంలోనూ, ప్రతి ఒక్క వర్ణాశ్రమంలోనూ, ఆశ్రమంలోనూ, వర్ణంలోనూ ఎట్లంటే ఒక సంథింగ్, ఒక సుప్రీం అథారిటీని యాక్సెప్ట్ చేయాలి. మాంసం తినేవాడు కూడా నువ్వు ఒక దేవతకు నైవేద్యం పెట్టు అని చెప్పేసి ఒక దేవతని నీవు యాక్సెప్ట్ చేయి నీ అథారిటీగా. ఇక్కడ భగవద్గీతలో కూడా 3వ అధ్యాయంలో చెప్తున్నాడు భగవంతుడు, మీ యొక్క జీవనానికి కావలసిన అన్ని ఆవశ్యకతలు ఇక్కడ ఏర్పరచబడ్డాయి, కానీ మీరు దేవతలకు పూజిస్తే వాళ్ళు మీ ఆవశ్యకతలంతా, మీ నెసెసిటీస్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళని వర్షిప్ చేయాలి. వర్షిప్ చేసి నీవు శివుడిని పూజ చేయి, నీకు ఈ ఐశ్వర్యం వస్తుంది. నువ్వు పార్వతిని పూజ చేయి, నీకు మంచి భర్త వస్తాడు. నీవు గణపతిని పూజ చేయి, నీకు మంచి చదువు వస్తుంది. సో ఇక్కడేమంటే కనుక హీఈస్ కీపింగ్ వన్ అథారిటీ. ఒక గొప్ప వ్యక్తిని నువ్వు ఆశ్రయించు, అతన్ని ఆశ్రయిస్తే, అతని శరణాగతి పొందితే నీకు ఈ పర్టికులర్ నీ డిజైర్ పూర్తి అవుతుంది. సో ఈ విధంగా హీఈస్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ సమ్ అథారిటీ. ఒక గొప్ప వ్యక్తిని నువ్వు ఆశ్రయించు, శరణాగతి పొందు. ఆ శరణాగతి భావాన్ని, వాళ్ళని ఆశ్రయించే విధానాన్ని ఇక్కడ వర్ణాశ్రమ ధర్మంలో చొప్పించి ఈ విధానాన్ని భౌతిక ప్రపంచంలో పొందుపరచారని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ మనువులు, బ్రహ్మదేవులు వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ చేయి దాటిపోతుందో అప్పుడు మళ్ళీ భగవంతుడు వచ్చేసి సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ ప్రారంభిస్తాడన్నట్టు. సో ఈ టోటల్ సిస్టమ్ ఏమంటే, ఈ భౌతిక జన ప్రపంచంలో ఉండే జనాలందరినీ భగవద్ధామ్ తీసుకువెళ్లాల్సినటువంటి ఒక ఫ్యాక్టరీ ఇది. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఇది ఒక ఈ విధానం వచ్చేసి భగవద్ధామ్కి తీసుకెళ్లినటువంటి పరికరం. సో దీన్ని ఎప్పుడైతే డిస్టర్బెన్స్ చేయడానికి ట్రై చేస్తారో, ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలు చెప్తున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లాని అంటే ఏమి, డిస్టర్బెన్స్ అన్నట్టు. ప్రభుపాల వారు దానికి ఒక టాప్ క్లాస్ డెఫినేషన్ ఇస్తున్నారు గ్లాని అంటే. గ్లాని అని అంటే ఏదో ధర్మానికి ఆపద వచ్చినట్టు కాదు. నీవు ఎప్పుడైతే భగవంతుని స్మరణ లేకోకుండా నువ్వు జీవితాన్ని గడుపుతావో అదే గ్లాని. ధర్మానికి గ్లాని ఎప్పుడంటే నీవు భగవంతుని స్మరణ లేకుండా జీవితం గడపడమే ధర్మానికి గ్లాని. సో కాబట్టి నిరంతరం భగవంతుని స్మరణతో జీవితం గడపండి, అప్పుడు ధర్మాన్ని పాటించబడినట్టు అవుతుంది అని చెప్పేసి భగవంతుడు వివరిస్తున్నాడు అన్నట్టు. సో ఈ విధంగా త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుడు త్రిగుణాత్మకమైనటువంటి భౌతిక ప్రపంచంలో అవతరించి వర్ణాశ్రమ ధర్మాన్ని పోషిస్తూ రకరకాలైనటువంటి లీలలు చేస్తూ, ఆ లీలల్లో భయం లేదనుకోండి, దాంట్లో ఏముంటుంది, ఆకలి లేదు, భయం లేదు. ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్తే తెలుస్తుంది లాస్ట్కి హీరో గెలుస్తాడు, హీరో నిలబడతాడు అని చెప్పేసి. కానీ మధ్యలో హీరో 4 దెబ్బలు తినకుండా ఉంటే దాంట్లో ఇంటెన్సిటీ పెరగదు కదా. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు కూడా కొన్నిసార్లు ఈ యశోదాదేవి చేత, ఆ గోపవాళ్ళ చేత, రకరకాలైనటువంటి ఈ రాక్షసుల చేత ఇతను భగవంతుడు ఇప్పుడు ఈవెన్ హిరణ్యకశిపుడు హిరణ్యకశిపునితో వరాహస్వామి హిరణ్యాక్షునితో వరాహస్వామి యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ మేఘాల చాటన ఉండి చూస్తున్నారు. భగవంతుడు అసక్తుడైపోయేసి పరాజితుడవుతాడా, లేకపోతే హిరణ్యాక్షుని చంపి సంహరించేసి జయిస్తాడా అని చెప్పేసి వీళ్ళు చాటుగా పొంచి ఉండి చూస్తున్నారు అన్నట్టు. భగవంత్ ఇతన్ని మళ్ళీ ఏ విధంగా చంపింది హిరణ్యాక్షుని, ఒకసారి కొడితే మొత్తం చెంపదెబ్బ, 2 చెంపదెబ్బలు కొట్టేసరికి మొత్తం తల నుంచి నగసిక పర్యంతం మొత్తం బోన్స్ అన్ని, జాయింట్స్ అన్ని ఊడిపోయేసి అన్ని బ్రేక్ అయిపోయినాయి అన్నట్టు. ఒక చెంపదెబ్బకి ఎవరైనా అట్లా చేయగలరా? అంత స్ట్రెంగ్త్ ఉండేవాడు సమ్టైమ్స్ హిరణ్యాక్షుడి చేతిలో ఏదో దూరంగా విసిరివేయబడి ఉన్నట్లు, అసక్తుడు అయిపోయినట్లు, ఇతను నేను జయించలేనా అన్నట్టు దూరంగా పడిపోవడము, అది కేవలం ఒక ఈ యొక్క యుద్ధాన్ని చూసే వాళ్ళకి ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేయడానికి మాత్రమే. అంతేగాని శక్తిహీనుడైన వాడుగా ప్రవర్తించడంలో వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ యశోదమాత దామోదర లీలలో భయపడడానికి రీజన్ లేదు, కానీ భయపడితే అది ఈరోజు వరకు మనము కీర్తనలాగా పాడుకోగలం. ఎంతమంది ఇళ్లలో ఎంతమంది తల్లులు పిల్లల్ని కొట్టట్లేదు, ఎంతమంది చిన్నపిల్లలు అల్లరి చేయట్లేదు, అవన్నీ పాడుకుంటే మనకేమైనా ఉపయోగమా? భగవంతుడు ఆ లీల చేస్తున్నాడు, భగవంతుడు చేస్తేనే ఆ లీలను మనం కీర్తిస్తేనే మనకు ఉపయోగం. ఇది చాలా సింపుల్ ప్యాస్టమే అయినప్పటికీ కూడా అతి ఉత్కృష్టమైనటువంటి పర్సనాలిటీ ఆర్డినరీ కార్యం కూడా చేయగలడు అని చెప్పేసి ఆ చేయడంలోనే దాంట్లో ఒక స్పెషాలిటీ. చంద్రబాబు ఇంతకుముందు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టున్నారన్నట్టు. చంద్రబాబు సీఎం ఆఫీస్లో ఉండేసి అడ్మినిస్ట్రేషన్ చేయడంలో ఎవరు దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి చీపురు తీసుకొని రోడ్ సైడ్ క్లీన్ చేయడానికి వస్తే పేపర్ వాళ్ళు వస్తారు, ఫోటో తీస్తారు, పేపర్లో వేస్తారు. ఏం డైలీ స్వీపర్స్ క్లీన్ చేయట్లేదా, రోడ్లు క్లీన్ చేయట్లేదా? అదంతా ఎవరైనా పేపర్లో వేస్తున్నారా? టాప్ మోస్ట్ పర్సనాలిటీ, స్టేట్లో ఫస్ట్ పర్సన్, ఫస్ట్ సిటిజన్ వచ్చేసి క్లీన్ చేస్తున్నాడనంటే అది సంథింగ్ స్పెషాలిటీ. దాన్ని అందరూ పేపర్లో తీసుకొని వస్తారు. దాన్ని ఈ భగవంతుని లీలని ఇక్కడ మనకి ఈ న్యూస్ పేపర్ అయినటువంటి భాగవతంలో పొందుపరిచి మనల్ని కీర్తించాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇటువంటి త్రిగుణాతీతుల్ని, ఇటువంటి త్రిగుణాత్మకమైనటువంటి లీలల్లో పార్టిసిపేట్ చేస్తూ వాటిని కీర్తించడంలోనే మనకు మనం మన జీవితాన్ని చరితార్థం చేసుకోగలం. అటువంటి దేవదేవుని నామస్మరణ చేస్తేనే మన సర్వపాపాలు నశిస్తాయి అన్నట్టు. ఈ శ్లోకం నుంచి నేను గ్రహించింది ఇంత మాత్రమే. దీంతో నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి, నితాయ గౌర్ ప్రేమానందే హరిహరి బోల్.